ఇంద్రుడంతటి మహాత్ముడు కూడా పదవి చేపట్టగానే అహంకరించి గురువుగారిని ధిక్కరించాడు. అన్ని ద్రోహాల్లోకల్లా గురుద్రోహం పరమ భయంకర ద్రోహం. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. చాలా కష్టపడి నిరంతర నారాయణ స్మరణ చేస్తే తప్ప గురుద్రోహం అంత తేలిగ్గా పోదు. అటువంటి గురుద్రోహం వల్ల అతనికి తెలియకుండానే ఒక పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకున్నాం మనం. గురువుగారు మాయమైపోయారు. గురువు మాయమైపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాక బ్రహ్మను ఆశ్రయిస్తే అప్పుడు బ్రహ్మగారు భూలోకంలో త్వష్ట అని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు. అతడు కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రుడే. ఈ ప్రజాపతులంతా బ్రహ్మ సంకల్పంతో బ్రహ్మగారి శరీరము నుంచి పుట్టిన వాళ్లే. అందులో ఈ త్వష్ట అన్న వాడి దగ్గర మరింత మంత్రశక్తి ఎక్కువ ఉన్నది. పట్టుదల కలిగిన వాడు, మొండివాడు ఆయన. అటువంటి త్వష్ట అనే ప్రజాపతి ఒక రాక్షస స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు రచన. ఈ రచనకి త్వష్టకి విశ్వరూపుడు అని ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకి మూడు తలలు ఉండేవి. మూడు తలలతోటి మూడు వేదాలు చదివేవాడు. ఆ మూడు తలలు పూర్వకాలంలో, ఇప్పుడంటే నాలుగు వేదాలు వచ్చాయి, కానీ ఒకప్పుడు వేదములు మూడే, త్రయీ ధర్మము అనేవారు. ఆ మూడు వేదాలు చదవడంతో పాటు ఒక తలతో సోమపానం చేసేవాడు. యజ్ఞం చేశాక సోమరసము అని ఒక రసాన్ని తయారు చేసి ఆ రసాన్ని యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఋత్విక్కులు యజమాని తాగేవారు. ఆ సోమరసం తాగిన వాడికి సోమయాజి అని పేరు. ఆ సోమయాజి గారి భార్య కూడా భర్తతో పాటు ఆ సోమరసం తాగుతుంది గనక ఆమెకు సోమిదేవమ్మ, సోమిదమ్మ అని పేరు. ఈ సోమరసం అనేటటువంటిది సోమలత అని పేరు కలిగిన ఒక తీగ నుంచి తీస్తారు. హిమాలయ పర్వతాలలో, ముఖ్యంగా బదరి, కేదారము, గంగోత్రి, యమునోత్రి ప్రాంతాలలో, కైలాస పర్వతంలో ఉన్న మానస సరస్సులో, వీటిల్లో ఈ సోమలత పెరుగుతుంది. సోమలత ఇప్పుడు పెద్దగా గుర్తించడం కష్టమైపోయింది, కానీ మంచు ప్రాంతాల్లో అది బాగా పెరుగుతుంది. ఆ లత యొక్క రసం తీసి యజ్ఞ సమయంలో యజ్ఞపురుషుడికి నివేదించి యజ్ఞం పూర్తయ్యాక మనం తీర్థం తీసుకున్నట్టుగా ఆ రసం తాగేవారు. అది మహాబలమైనది, ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, ధారణని అంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అది చాలా అరుదైన రసం. కలియుగంలో ఇప్పుడు దురదృష్టవశాత్తు అసలు సోమరసం ఉందనే విషయం కూడా క్రమంగా మర్చిపోతున్నాం. అది ఎక్కడో నూటికి కోటికి ఎక్కడో కొద్ది మంది దగ్గర దొరుకుతోంది. ఆ సోమలతని ఈ మధ్యకాలంలో పెంచడానికి కేరళలో ఉన్న కొంతమంది మంత్రవేత్తలు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. కానీ పూర్వం విరివిగా దొరికేది సోమలత. ఆ లత యొక్క రసం పిండడం కూడా ఒక ప్రక్రియ అండి. అందులో ఎన్ని ద్రవ్యాలు కలపాలో వేదంలో చెప్పారు. వెలగపండు, పండిన వెలగపండు రసం కూడా ఇందులో కలుపుతారట. మామిడి పళ్ళ రసం కలిపేవారు. మారేడుకాయలు పండితే చాలా బాగుంటాయి. వేసవకాలంలో పండిన మారేడు పళ్ళ గుజ్జుని మజ్జిగలో కలిపి తాగితే అసలు వడ కొట్టదు. ఇప్పుడు మనందరికీ వడదెబ్బలు అందుకే తగులుతున్నాయి. వడదెబ్బలు రకరకాలుగా తగులుతున్నాయి అనుకోండి. ఎండలో తిరిగితే వచ్చే వడదెబ్బ ఒకటిని, ఆ మధ్యన ఒక ఆవిడ భర్త గారికి రెండు వడలు వేసి పెట్టింది. ఆయన ఏం కొంచెం తేడాగా ఉన్నాయి అన్నట్టు ఆ వడ దెబ్బ కొట్టిందిట, దెబ్బకు పడిపోయాడు ఆయన. నేను అవధానంలో చెప్పిన పద్యం ఎప్పటికూడా గుర్తున్నమాట. సహస్ర అవధానంలో వడదెబ్బ మీద పద్యం చెప్పమంటే, వడదెబ్బ చలికాల మందనుచుత వైద్యుండు ప్రశ్నింపగా. ఓ డిసెంబర్ నెలలో ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బ తగిలిందండి అంది. ఇదేమిటమ్మా చలికాలంలో వడదెబ్బ ఏమిటన్నాడు ఆయన. అందుకని వడదెబ్బ చలికాల మందనుచు తా వైద్యుండు ప్రశ్నింపగా, వడలంజేసితి గట్టివంచు పలికెన్ పల్మారు నా భర్త ఆ వడతో కొట్టితి సోలిపోయే వడదెబ్బన్. ఎప్పుడైనా భార్య టిఫిన్ పెడితే కిక్కురు మరకుండా తినాలి, కానీ కొంచెం గట్టిగా ఉన్నాయేమిటన్నట్ట. దాంతో ఆవిడకి మండి విసిరిందిట. అది కూడా వడదెబ్బ కదా, ఆ వడదెబ్బ, ఆవిడ దెబ్బ. ఆవడ అంటే పెరుగులో కలిపింది. పెరుగులో కలిపినటువంటి వడతో కొడితేనే దడొచ్చి పడ్డాడంటే ఒరిజినల్ వడతో కొడితే వాడు ఏమైపోతాడు. కాబట్టి ఆవడ దెబ్బ తగిలిందండి అందుట ఆవిడ. ఇలాంటి ఎన్నో పద్యాలు అవధానాల్లో హాస్యరసం కోసం అప్పుడప్పుడు చెప్పేవాళ్ళం. ఏది ఏమైనా మారేడు పళ్ళ యొక్క గుజ్జుని వేసవి కాలంలో మజ్జిగలోనో పెరుగులోనో కలిపి తాగితే ఇటువంటి అనేకమైన అనారోగ్యాలు వడదెబ్బలాంటివి తొలగుతాయి. ఆరోగ్యంగా అందుకే పూర్వం ఉండేవారు. ఇప్పుడు ఆ సోమరసంలో పండిన మారేడు గుజ్జు కలిపేవారు. ఏలకల రసము, లవంగాల రసము ఇవన్నీ కలిపి తయారు చేసే ఒక అపూర్వ మధుర పదార్థం. స్వర్గంలో అమృతం తర్వాత భూలోకంలో అమృతంతో సమానమని పేరు. ఈ రసంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అది తాగిన వాడికి చాలా వరకు లోకం మీద ప్రేమ కలుగుతుంది. అంటే ఎవరిని చూచినా ద్వేషించడు. అందుకే యజ్ఞం చేసిన వాళ్ళకి రాగద్వేషాలు క్రమంగా తొలగేవి. సక్రమంగా చేస్తే ఏదైనా దాని ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత కామక్రోధాదులు అదుపులో ఉంటాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి సోమరసాన్ని తాగితే సోమయాజి, భార్యని సోమిదేవమ్మ అంటారు. విశ్వరూపుడు మూడు తలలలో ఒక తలతో సోమరసం తాగేవాడు. రెండో తలతోటి వచ్చిన వారందరినీ పలకరించి బాగున్నారా, మీకు ఏమైనా కష్టాలున్నాయా సుఖాలున్నాయా అని పలకరించి మంత్రోపదేశం చేసేవాడు. ఇంకా మూడో తలతో కేవలం వేదములు మాత్రమే చదివేవాడు. ఆ తల ఇంక దేనికి ఉపయోగించేవాడు కాదు. ఒక తల సోమరసానికి, ఒక తలేమో పలకరించడానికి, ఒకటి కేవలం పఠనానికి. చదువుకునే తలతో ఇతరులతో మాట్లాడడు, మాట్లాడే తలతో సోమరసం తాగడు, తాగే తలతో వేద పఠనం చేయడు. ఇలా మూడు తలలు ఉండడం వల్ల లాభం ఏమిటంటే మూడు పనులకి మూడు తలలు విభజించుకున్నాడు ఆయన. కానీ గొప్ప విషయం తెలిసిన, ఆ మూడు తలలు ఇటొక తల ఇటొక తల ఇటొక తల ఉండేవి కదా. అయినా ఆయన పడుకోవడానికి లేక ఏదైనా పని చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండేవిట. రాత్రి పడుకుని నిద్రపోయే సమయంలో ఒక తలే ఉండేది, మూడు కలిసిపోయేవి. ఈ విధంగా ఆయన త్రిశిరుడు అని పేరు కలిగి, విశ్వరూపుడు అని మరొక పేరు కలిగి చాలా పాండిత్యం సంపాదించి రాక్షసుల్ని అందరినీ రక్షిస్తున్నాడు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన గురువుగా స్వీకరించండి, ఆయన అనుగ్రహం ఉంటే మీరు శుభం పొందుతారనగానే ఇంద్రుడు వచ్చాడు, ఆయన పట్టుకున్నాడు. ఆయన ద్వారా నారాయణ కవచం పొందాడు. నారాయణ కవచం వల్ల ఇంద్రుడు మళ్ళీ దృఢకాయుడైపోయాడు. ఇది నారాయణ కవచం మనం నిన్న చెప్పుకున్నాం. ఆ నారాయణ కవచ ప్రభావం చాలా గొప్పది. పూర్వం శుక్రాచార్యుడు రాక్షసులకు ఆ కవచం ఇచ్చే వాళ్ళందరినీ అజేయుల్ని చేశాడు. అటువంటి కవచం ఇది. త్వష్ట ప్రజాపతి కష్టపడి చదువుకున్న కవచం, దానిని విశ్వరూపుడికి ఇచ్చాడు. ఆ విశ్వరూపుడు ఇదిగో ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు మహాత్ముడయ్యాడు, మళ్ళీ రాక్షసుల్ని జయించాడు, సంపదలు పొందాడు, కీర్తి పొందాడు. ఇక్కడే వచ్చింది కొంతకాలం గడిచాక. మొదట్లో కష్టం వచ్చినప్పుడు ప్రతివాడికి గురువుగారు గుర్తుకొస్తారు. నాలుగు రోజులు పోయాక ఏమవుతుంది, గురువుగారి అనుగ్రహం లభిస్తుంది, గురువుగారితో చనువు వస్తుంది. అప్పుడు గురువుగారి కటాక్షంతో డబ్బు సంపాదించాక, లేక అనుకున్న కోరిక తీర్చుకున్నాక, కీర్తి వచ్చాక, ఇక గురువుగారితో నాకేం పని అనిపిస్తుంది. ఇదేనమాట గొప్ప అజ్ఞానం. లోకంలో అందరూ ఇలాగే భ్రష్టులు అవుతారు. ఏదో మీలాంటి మంచివాళ్ళు భ్రష్టులు అవ్వకుండా ఇలా శిష్టుల్లో ఉన్నారు. లేకపోతే మహాప్రమాదం ఏమిటంటే గురువుల దగ్గర ఎంత చనువు పెరిగితే అంత జాగ్రత్తగా ఉండాలి. వెకిలి వేషం వేశామా, ఎంత చనువు పోయి భ్రష్టుడైపోతాడు. అందుకే నానాటికి గురువు దగ్గర మరింత జాగ్రత్తగా ఉండడం ఎలాగో శంకరాచార్యులు వారి శిష్యులు పద్మపాదుల దగ్గర తెలుసుకోమన్నారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారికి పద్మపాదుడు అంత గొప్ప శిష్యుడు ఇంకెవరూ లేరు. అయినా పద్మపాదుడు అనంతరము ఆయన ఉన్నప్పుడు ఆయన లేనప్పుడు కూడా వినయంగానే ఉండేవాడు. సాధారణంగా లోకంలో ఏం చేస్తామంటే గురువుగారు ఎదురుగుండా ఉన్నప్పుడు పొగుడుతంట, అయ్యి బాబా మా గురువుగారు దేవుడని. ఆయన అలా పక్కకి వెళ్ళగానే దొంగ పేరుగంటి వాడు అంటారు. అలాంటి వాడు లోకంలో ఎక్కువ ఉంటారు. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇంద్రుడు అలా కాకపోయినా కొన్ని కారణముల చేత ఈ విశ్వరూపుడి మీద ద్వేషం పెట్టుకున్నాడు. అదేమిటంటే విశ్వరూపుడి తల్లి రాక్షసుల వంశంలో పుట్టిన కూతురు, ఒక రాక్షసరాజు గారి కూతురు. ఆవిడ పేరు రచన. త్వష్ట ప్రజాపతి ఏమో దేవత, ఆయన భార్య రాక్షస స్త్రీ. ఆ రోజుల్లో ఇంటర్ క్యాస్ట్ కాదు, ఇంటర్ రిలీజియస్ పెళ్లి చేసుకున్నాడు. ఏకంగా మతం మార్పిడితో మరీ పెళ్లి చేసుకున్నవాడు ఆయన. ఈవిడ ఎప్పుడు రాక్షస స్త్రీ కదా, అందుకని కొడుకులు పిలిచి, ఒరే మనం దేవతలకి ఎంత గురువులుగా ఉన్నా అసలు మా వాళ్ళంతా రాక్షసులు రోయ్, వాళ్ళను కూడా కాస్త గౌరవించరా, వాళ్ళకు కూడా యజ్ఞంలో భాగం ఇవ్వరా అందిట. అందుకని నేనేం చేసేవాట విశ్వరూపుడు, ఇంద్రుడు దేవతలు వింటూ ఉండగా దేవతలకు అభివృద్ధి కలుగ్గాక అని గట్టిగా మంత్రం చెప్పి లోపల రాక్షసులకు కూడా బాగా అభివృద్ధి కలుగ్గాక, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే రాక్షసులకి విజయం లభించుగాక అని గొణుగుతూ మంత్రం చెప్పేవాడు. ఎప్పుడు మంత్రం చెప్పినా కాసేపు ఆగుతాడేమిటి అని అనుమానం వచ్చింది ఇంద్రుడికి. మంత్రం చెప్పినప్పుడు ఓసారి చెప్పి ఆగుతాడు ఈయన. పురాణం చెప్పేటప్పుడు గంటకో మొక్కను ఆ నోటి ఉంటూ వస్తే మీకు ఎంత విసుగ్గా ఉంటుంది, ఏకధాటిగా చెప్పడం మానేస్తే ఇబ్బంది. మంత్రం చెప్పేవాడు ఆగిపోవడం, మళ్ళీ మంత్రం మొదలెట్టడం. దాంతో ఇంద్రుడు కొంచెం అనుమానించి మెల్లిగా తన కర్ణశక్తి అని ఒకటి ఉన్నది ఇంద్రుడి దగ్గర, అంటే లోపల లోపల గొడుక్కుంటున్న మాటలు కూడా వినబడేలా చేసుకునే మంత్రశక్తి ఉంది ఆయన దగ్గర. అమ్మో కొంతమంది దగ్గర ఇలా చాలా మేధావులు ఉండవు, మనం లోపల లోపల కొనుక్కున్నా ఆ నువ్వు నన్ను తిట్టావు అని కనిపెట్టేస్తారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇంద్రుడి దగ్గర మంత్రశక్తి ఉండడం వల్ల ఈయన పైకి గట్టిగా చదువుతున్న మంత్రం వినబడింది, గొణుగుతున్న మంత్రం ఏమిటా అని మంత్రశక్తితో విన్నాడు. వెంటనే అందులో రాక్షసులందరికీ అభివృద్ధి కలుగుగాక అని ఈయన అండం వినబడింది. అమ్మ గురువా, నువ్వేదో గురువు అనుకుని మేము ఉద్యోగం ఇచ్చాం, ఇంత గౌరవించాం, పురోహితుడు అని నెత్తి మీద పెట్టుకు పూజిస్తున్నాం, పల్లకీలలో ఊరేగిస్తున్నాం, నిన్ను సర్వకాల సర్వావస్థలలో భగవంతుడి కంటే ఎక్కువగా మన్నిస్తూ ఉంటే అటువంటిది మాకు కాదని మాతో పాటు రాక్షసులకు కూడా అగ్రస్థానం ఇస్తావా? దేవతలకు అభివృద్ధి కలగడానికి నువ్వు మాకు యజ్ఞం చేయాలి, కానీ రాక్షసుల అభివృద్ధి కోరుకుంటే ఎలాగా? ఏకకాలంలో రెండు పార్టీల్లో మెంబర్ అంటే ఎలాగా? కుదరదు. నువ్వు రాక్షసులకు గురువుగా ఉన్నావు గనక నీ ఉద్యోగం పీకేస్తాం, నీ అంతం చూస్తాం, వాళ్ళని విడిచిపెట్టు అంటే ఈయన పకపక నవ్వి, ఒరే మా అమ్మే రాక్షస స్త్రీ, ఎరిగి ఎరిగి నన్ను గురువుగా పెట్టుకున్నారు, నేను మీకేం నష్టం కలిగించట్లేదుగా, నా ఉద్దేశం లోకాహ సమస్తాహ సుఖినః భవంతు, సమస్త లోకములు సుఖము కలిగినవి అవ్వాలి అని నేను అనుకుంటూ ఉంటాను. అది గురువుల లక్షణం. గురువులకి పార్టీ ఏమిటండి? మామూలు మానవులకైతే పార్టీలు, కానీ గురువులు ఎవరు వచ్చి నమస్కరించినా వారికి శుభం కలగాలి అని దీవించాలి తప్ప, ఇదిగో నువ్వు ఈ పార్టీ వాడివి గనక ఈ నాయకుడివి గనక నీకు శుభం వారికి అశుభం అని అనకూడదు. అన్న వినిపించుకోకుండా రాక్షసులకి నాశనం కోరుకో, మాకు శుభమే కోరుకో అని ఇంద్రుడు బెదిరించాడు. ఆయన వినలేదు. దాంతో ఒళ్ళు మండిపోయి వజ్రాయుధంతో వెనక నుంచి ఒక్క దెబ్బ పటక్కన కొట్టేశాడు మెడ మీద. ఆ దెబ్బతో మెడ విరిగింది, ఆయన మూడు తలలు నేలకి వాలిపోయాయి, కింద పడిపోయాడు ఒక్క దెబ్బకి. కింద పడి చచ్చిపోయిన విశ్వరూపుడు బతికున్న వాళ్ళగే ఉన్నట్ట. కొంతమంది శవంగా ఉన్నా సరే వాళ్ళ ముఖంలో కళ పోదు, జీవకళ అంటారు. కొంతమంది బతికున్నా చచ్చినట్టు కనపడతారు, అది వాళ్ళ కర్మ, అది ప్రేతకళ. కానీ ఈయన చచ్చి కూడా అచ్చం బ్రతికున్న వాళ్ళ ఉండడంతో మళ్ళీ అనుమానం వచ్చింది ఇంద్రుడికి. ఓరి కొంపదీసి వీడు గనక తన మంత్రశక్తితో బ్రతికి లేక నారాయణ కవచం చదువుకుని బట్టగట్టాడా, నా అంతం చూస్తాడు, ఈయనకి మంత్రశక్తి ఎక్కువ, అందుకే నేను ఎదురుగుండా ఉండి చంపకుండా వెనక నుంచి కొట్టాను వజ్రాయుధంతో, వీడిని ఎందుకైనా మంచిది, చంపితే మనకి శుభం, బ్రతిక బ్రతకనిస్తే మనకి ప్రమాదం అనుకుని ఆ పక్కనే ఒక తక్షకుడు ఉన్నాడు అంటే వడ్రంగి, ఆ వడ్రంగిని పిలిచి, ఒరే నాయనా, చెట్లని గొడ్డలతో కొట్టడం పెద్ద గొప్పతనం కాదు, ఈ దుర్మార్గుడు తలకాయలు మూడు గొడ్డలతో నరికేయి అన్నట్ట. వెంటనే ఆ వడ్రంగి గొడ్డలెత్తి ఆ దగ్గరకు వచ్చి, ఎంత అన్యాయం అండి ఇది, అసలే ఆయన చచ్చిపోయాడు, చచ్చిన శవం తలకాయ నరకమంటారా, ఎంత చెడ్డా, మేము కూడా మనుషులు ఉండోయ్, మీలాగా వెకిలి పనులు చేసే దేవతలం కామన్నాడు వాడు. మానవులకి నీతి ఉన్నది, అసలు తొందరపడి ఎవరిని పెడితే వాళ్ళని చంపం. చెట్లు కూడా వంట చేసుకోవడానికి కలప అవసరము కాబట్టి నరుకుతున్నాం తప్ప అనవసరంగా నరకం. కలియుగంలో మానవులు అంటారా, శేషాచలం కొండల్లోకి కూడా పోయి ఇష్టం వచ్చినట్టు గంధపు చెట్లు నరుకుతారు. అది తమిళనాడు నుంచి వచ్చే కొంతమంది రాక్షసుల యొక్క లక్షణం. మేము అలాంటి రాక్షసులం కాం, మేము కేవలం కలప కోసం మాత్రమే, అది కూడా బ్రతకడానికి మాత్రమే చెట్లు కొట్టేవాళ్ళం, మనుష్యుల్ని చంపేవాళ్ళం కాము. అందున చచ్చిపోయిన ఇటువంటి మహాత్ముల్ని మూడు తలలు కలిగిన వాళ్ళని నరకనన్నాడు. దాంతో ఇంద్రుడు అన్నాడు, నాయనా, నేను ఇంద్రుణ్ణి, మూడు లోకాలకు అధిపతిని, నా మాట నువ్వు కాదనకూడదు. ప్రభువులు ఏది చెబితే అది వినడం సేవకుడి కర్తవ్యం. ప్రభువు చెప్పిన పని చేసిన వాడికి పాపము రాదు, ఆ పాపం ప్రభువుది అని శాస్త్ర ప్రమాణం ఉన్నది, నువ్వు నరికి అన్నట్ట. ఇప్పుడు వీడు కొంచెం మెత్తబడి, నీకంటే స్వార్థముంది, ఆయన చచ్చిపోతే ఏదో లాభం ఉంది, నాకేమిటి అన్నాడు. అంటే లంచాలు అప్పుడు కూడా ఉన్నాయి, నాకేమిటి అనగానే హారి చివరికి ఇంద్రుని కూడా లంచం అడుగుతున్నావు, భూమండల ప్రభావం అనుకుని, నీకేమిటా, ఈరోజు నుంచి నీకు వరం ఇస్తున్నాను, ఎక్కడ యజ్ఞం జరిగినా అందులో వడ్రంగికి మొదటి స్థానం ఇచ్చి పూజించెదరుగాక. ప్రజలు ఒకవేళ ఆ విషయం మర్చిపోయినా యజ్ఞములో 21వ వంతు పుణ్యము మీ వడ్రంగులకు వచ్చుగాక అని దీవించాడు. ఎందుకని, సుర్కు సర్వలు తయారు చేసేది మీరు. నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా కొన్ని పూజలు జరిగేటప్పుడు ఆ వడ్డాబొత్తుల దగ్గరికి వెళ్ళి ఒక కర్ర కానీ లేకపోతే ఒక గొడ్డలి కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజించాకే యజ్ఞాలు చెయ్యాలని శాస్త్రం. అందులో పుత్రకామేష్టి యాగానికి తప్పక వడ్రంగిని పూజించాలి. వడ్రంగులకు అంత గౌరవం ఇచ్చారు దేవతలు. నాయన, ప్రతి యజ్ఞం ఎక్కడ జరిగినా అందులో 21వ అంశం పుణ్యపు మీది అనగానే, అమ్మయ్య అంత పుణ్యం మాకు వస్తే పర్వాలేదండి అని గొడ్డలు పుచ్చుకుని ఆ తలకాయలు నరికేశాడు. అలా నరకగానే ఒక తలకాయ సోమపానం చేసే తలకాయ కదా, అది వెంటనే కపిలం కౌజు పెట్టగా మారిపోయింది. సోమపీఠం తు యత్తస్య శిర ఆసీత్ కపింజలః కల వెంకః సురాపీఠం అన్నాదం యత్సతి తిరిహి. నిరంతరము సోమరసము తాగేటటువంటి తలకాయ కపింజలమని ఒక పక్షిగా మారింది. కపింజలం అంటే కౌజు పెట్లు అంటారు కదా, కౌజు పెట్లగా మారిపోయింది, ఒక పెద్ద కౌజు పెట్టగా మారింది. ఇంకా రెండో తలతో ఈయన నిత్యం వేదాలు చదివేవాడు కదా, దానితో ఇతరులను ఆశీర్వచనం కూడా చేసేవాడు. వేదం అంటేనే ఆశీర్వచనం మంత్రం కనుక అది పిచ్చుకగా మారిపోయింది, ఊరపిచ్చుకగా మారిపోయింది. ఇక ఇతరులతో మాట్లాడుతూ అన్నం తినడానికి ఉపయోగిస్తూ ఉండేటటువంటి తలకాయి తీతువు పెట్టగా మారిపోయింది, కీచుకూచంటూ. ఆ మూడు పిట్టలు మహాభయంకరమైన రూపాలు ధరించి, ఓరి ఇంద్ర మమ్మల్ని చంపుతావుట్రా, నిన్ను విడిచిపెట్టం అని ఇంద్రుడి మీద పడ్డాయి. అంటే ఈ మూడు తలకాయలు బ్రహ్మహత్యా పాపం అన్నమాట. ఒక మహాత్ముణ్ణి, ఒక బ్రాహ్మణోత్తముణ్ణి గురువుని నరకగానే ఆయన తలకాయలు పిట్టలై, ఆ పిట్టలు కూడా పెద్ద పెద్ద పిట్టలై భయంకర ఆకారాలు ధరించి, ముక్కులు టపటప కొట్టుకుంటూ రెక్కలు అల్లార్చుకుంటూ ఇంద్రుడి మీద పడి నిన్ను నరికేస్తాం, నమిలేస్తాం, పొడి చేస్తామని మీద పడ్డాయి. ఇంద్రుడు వణికిపోయాడు. నేను చేసిన పాపం అనుభవిస్తాను, గురుహత్యా పాపం, బ్రహ్మహత్యా పాపం, నన్ను పట్టుకోండి, కొట్టండి అన్నట్ట. ఒక సంవత్సర కాలం ఈ పెట్టలు రాత్రి పగలు ఆయన్ని టపటప పొడిచేవి, కొట్టేవి. ఒక సంవత్సరం భరించాడు, తర్వాత భరించలేకపోయాడు. రోజు పొడిస్తే ఏం తట్టుకుంటాడు ఇంద్రుడు కూడా. తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా నన్ను రక్షించు బాబోయ్, తెలియక హత్య చేశాను, ఈ బ్రహ్మహత్యా పాపం నన్ను మూడు పిట్టల రూపంలో నిరంతరం పట్టుకొని కట్టి పట్టి పీడిస్తోంది, ఇందులోంచి బయటపడ్డం నా వల్ల అవ్వడం లేదు, ఈ బ్రహ్మహత్యా పాపం నుంచి రక్షించమంటే. బ్రహ్మగారు ఏం చేశాడు వెంటనే, నిన్ను ఈ హత్యా పాపం నుంచి రక్షించేవి నాలుగే నాలుగు, అది ఒకటి భూమి, రెండు జలం, మూడు చెట్లు, నాలుగు స్త్రీలు, వీళ్ళు తప్ప ఎవరూ రక్షించలేరు, వాళ్ళని బతిమాలుకో అన్నాడు బ్రహ్మ. వెంటనే ఈయన ముందు భూదేవి దగ్గరకు వచ్చాడు. బ్రహ్మహత్యా పాపాన్ని నాలుగు భాగాలు చేస్తున్నాను, ఆ నాలుగు భాగాలు నలుగురు భరించగలరు, వారికి ఇమ్మన్నాడు బ్రహ్మగారు. కాబట్టి భూదేవి, ఒక వంతు పాపం నీకు ఇస్తాను, నా మీద దయతో దాన్ని స్వీకరించు, నిన్న పాపం పెద్దగా ఏమీ చెయ్యలేదు, ఎందుకంటే నువ్వు భూమివి గనక స్వీకరిస్తావా అంటే అలాగే స్వీకరిస్తాను, కానీ ఎవరైనా గొయ్యి తవ్వితే వర్షాకాలంలో నీళ్ల వల్ల మట్టి వల్ల గొయ్యి తనంత తాను పుడుగుపోయేలాగా నువ్వు వరమియ్యి అంది. తథాస్తు అన్నాడు ఆయన. వెంటనే భూదేవికి సగం పాపంలో ఆ నాలుగో వంతు పాపాన్ని అంటగట్టేశాడు ఆయన. అందుకే భూదేవికి కూడా ప్రతి సంవత్సరం అంబువాచీకాలం అని రెండు రోజులు ఉంటాయి. ఆ రెండు రోజుల్లో భూదేవి ఒక రకమైన బురదతో ఉంటుంది. తర్వాత ఈ బ్రహ్మహత్యా పాపం నాలుగో వంతు భూదేవికి అంటగట్టడం వల్ల భూదేవిలో కొంత భాగం బ్రహ్మహత్యా పాపం వల్ల చవిటి నేలగా ఎడారిగా మారిపోయింది. ఇప్పుడు ఎడారులు ఉన్నాయి కదా, అలాగే రాయలసీమలో కొన్ని చోట పంటలు పండని చవిటి నేలలు ఉన్నాయే, అవన్నీ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాపం వల్ల ఏర్పడినవి. ఆ బ్రహ్మహత్యా పాపం అంటుకోని నేల సస్యశ్యామలంగా ఉంది. ఈ విధంగా భూదేవి అంబువాచీ దినములనే పేరుతో సంవత్సరానికి రెండు రోజులు తాను కూడా రజస్సులవుతూ ఈ బ్రహ్మహత్యను స్వీకరించింది. అనగా ఏమిటో తెలుసా, మార్చిలోను సెప్టెంబర్లోను రెండు రోజుల పాటు భూదేవిలోంచి ఒక రకమైన ఎర్రని రజను బయటకు వస్తుంది, అంటే ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు వచ్చేటటువంటి రక్తం లాంటిది, దానికి అంబువాచీ దినము అని పేరన్నమాట. సాధారణంగా మార్చి 15 సెప్టెంబరు 15 తారీఖుల్లో ఇది బయటకు వస్తూ ఉంటుంది. ఆ రెండు రోజులు కూడా భూదేవి బయట ఉన్నట్టు, అందుకే ఆ రోజున భూమిని దున్నకూడదు, ఆ రోజున మొక్కలు వెయ్యకూడదు, ఆ రోజు యజ్ఞములు చెయ్యకూడదని శాస్త్రం. భూదేవి బయట ఉన్నప్పుడు ఎలా యజ్ఞం చేస్తాం, అందువల్ల ఇది బ్రహ్మహత్య యొక్క ప్రభావం. ఇది కాకుండా మరికొంత ప్రభావం చవిటి నేలగా మారిపోయింది, ఎడారిగా మారిపోయింది. ఇంక ఇప్పుడు భూదేవి బ్రహ్మహత్యా పాపంలో నాలుగో వంతు సేకరించింది, ఇంకా మూడొంతులు మిగిలాయి. ఇప్పుడు ఆయన నీళ్లని పిలిచాడు, జలదేవతని. ఓ జలదేవత, రెండవ వంతును నువ్వు సేకరించంటే అలాగే సేకరిస్తాను, కాకపోతే నా జలములలో స్నానం చేసేవారికి సకల పుణ్యములు లభించుగాక, భూమి మీద నూతులు తవ్వినప్పుడు ఆ నూతుల్లో నీరు తోడే కొద్దీ ఊరేటట్టు చెయ్యి అన్నది. తథాస్తు అన్నాడు. అందుకే నూతులు తవ్వితే నీళ్లు తోడితే మళ్ళీ ఊరుతూ ఉంటాయి. తర్వాత ఈ బ్రహ్మహత్యా పాపాన్ని జలదేవత సేకరించగానే దానికి కూడా బహిష్టు దోషం లాంటి దోషం రావడం మొదలెట్టింది. అదే అందులో బుడగలు వరదలు వచ్చినప్పుడు వచ్చే నురుగ. అందుకే వరదలు వచ్చినప్పుడు నదులలో స్నానం చేస్తే బహిష్టు ఉన్న స్త్రీని ముట్టుకున్న పాపం వస్తుంది. అందుకే వరదలు వస్తున్నప్పుడు నదిలో స్నానం చెయ్యరాదు. ఇంకా మూడవ వంతుని చెట్లకిచ్చాడు ఆయన. చెట్లు ఏం చేసాయి, మేము సేకరిస్తాం కానీ మా చెట్టుని ఎవరైనా నరికితే మళ్ళీ చిగుళ్ళు పుట్టేటట్టు చెయ్యి. చెట్టుకు కొమ్మ నరికారనుకోండి, చాలా చోట్ల కొమ్మలు నరికేట్లా, అలా పెరిగిపోతూ ఉంటే అడ్డంగా వస్తాయని కొమ్మ నరుగుతారు. నరికినా మళ్ళీ అక్కడ చిగురించి మేము బతికేటట్టు చేస్తే మేము పాపాన్ని సేకరిస్తామన్నాయి. తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి చెట్లని నరికిన కొమ్మలు మళ్ళీ చిగురించి బ్రతకడం మొదలెట్టాయి. ఏ పిడుగోపడి సర్వనాశనం అయిపోతే తప్ప, తెగులు పడితే తప్ప, లేకపోతే నరికితే మాత్రం చెట్లకి తిరిగి చిగుళ్ళు వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు బ్రహ్మహత్యను సేకరించడం వల్ల చెట్లకు అది ఎలా వచ్చింది, జిగురు అనే పేరుతో బయటకొస్తుంది. అంటే చెట్ల యొక్క జిగురు ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యాపాతకంలో మూడవ భాగము. ఇంకా నాలుగవ దాన్ని స్త్రీలందరినీ పిలిచి బతిమారి వాళ్ళకి అంటగట్టాడు ఆయన. పాప వాళ్ళు కరుణాస్వరూపులు గనక అలాగే స్వీకరిస్తాం, కాకపోతే మాకు పురుషుల కంటే స్త్రీలకి రతి సౌఖ్యాన్ని ప్రసాదించు, మా హావభావాల వెంటబడి పురుషులు మా ఆకర్షణ వెంటపడాలి, అంటే స్త్రీలకి పురుషులను ఆకర్షించే శక్తిని ఎక్కువగా ప్రసాదించు, అలా ప్రసాదిస్తే మేము నీ పాపాన్ని స్వీకరిస్తామంటే తథాస్తు అన్నాడు. అందుకే సహజంగా స్త్రీలలో ఎక్కువ ఆకర్షణ ఉంటుంది పురుషుల కంటే. ఇప్పుడు స్త్రీలకి ఈ బ్రహ్మహత్యా పాపం ఎలా వచ్చింది, ప్రతి నెల బహిష్టు అనే పేరుతో రజో దోషం బయటకు వస్తుంది. అందుకే ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఆ మూడు రోజులు బ్రహ్మహత్యా పాపం, ఇంద్రుడి బ్రహ్మహత్యా పాపం వాళ్లలో ఉంటుంది కనుకే వాళ్ళని ముట్టుకోకూడదు నిషేధం. అందుకని ఆ బయట ఉన్న రోజుల్లో భయంకరమైన ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యాపాతకంలో నాలుగో భాగం వాళ్లలో ఉంది కనుకే వాళ్ళు అగ్నిహోత్రాన్ని వెలిగించకూడదు, పొయ్యి వెలిగించి వంట చేయకూడదు. అలా వంట చేస్తే ఆ అంటు వంట వల్ల ఇళ్లలో దుర్మార్గులు క్రూరులు అయిన కొడుకులు పుడతారు, లేదా పిచ్చి కొడుకులు పుడతారు, లేదా చర్మ వ్యాధులు వస్తాయి, లేదా కుటుంబం అశాంతితో ఉంటుంది. మొత్తం మీద దీనివల్ల కుటుంబం మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతుంది. బయట ఉన్నప్పుడు మాట వరసకు కూడా అగ్నిహోత్రాన్ని ముట్టుకోకూడదు. ఒక్కప్పుడు మాత్రం మినహాయింపు ఇచ్చారట, ఒక్క స్త్రీ తప్ప ఇంకా ఇంట్లో ఏ పురుషులు లేనప్పుడు, సహకారం లేనప్పుడు, అప్పుడు అన్నం ఎలా తినాలి. అందుకని రోజు వండుకునేటటువంటి పొయ్యి కాకుండా ప్రత్యేకమైన పొయ్యి పెట్టుకుని అప్పుడు మాత్రం అగ్నిహోత్రాన్ని వెలిగించుకుని అన్నం తినే భాగ్యం ఇచ్చారు. ఎందుకంటే ఆపద్ధర్మం. ఒక్క స్త్రీ ఉందండి, భర్త పోయాడు, పిల్లలు లేరు, దిక్కు లేదు. ఇప్పుడు ఆవిడ మూడు రోజులు పద్మాకర్ గారు చెప్పారు భాగవతంలో పొయ్యి వెలిగించకూడదట అంటే ఆవిడ బతుకు ఏమైపోతుంది, మూడు రోజులు తిండి తినకుండా బ్రతికి అంత గొప్పతనం అందులో కలియుగంలో వాళ్ళకు ఉండదు కనుక ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇంద్రుడు కొంచెం వరం ఇచ్చాడు. దిక్కు లేనప్పుడు మాత్రం ఆపద్ధర్మంగా వెలిగించుకు తినచ్చు. అది కూడా రెగ్యులర్ పొయ్యి కాకుండా వేరే చిన్న స్టవ్ ఒకటి పెట్టుకుని. ఈ మధ్యన బుల్లి బుల్లి గ్యాస్ స్టవ్లు కూడా వస్తున్నాయి కదా సిలిండర్లు, అవి వెలిగించుకోవచ్చు అనమాట. ఒత్తప్పుడు వెలిగించకూడదు, దీపారాధన చేయకూడదు. అందులో భర్తను అసలు ముట్టుకోకూడదు ఆ మూడు రోజులు, ఎందుకంటే ఆమెలో ఈ రజో దోషం ఉన్నది కనుక, బ్రహ్మహత్యాపాతకం అనే దోషం ఉన్నది కనుక. ఈ విధంగా నలుగురికి పంచిపెట్టగానే ఇంద్రుడు శుద్ధి అయిపోయాడు. ఇంద్రుడు ఇక్కడ శుద్ధి అయ్యాడో లేదో, కొడుకు చచ్చిపోయిన విషయం త్వష్ట ప్రజాపతికి తెలిసింది. నా కుమారుడు విశ్వరూపుడు ఇంట్లో కూర్చునుంటే బలాత్కారంగా రావయ్యా, పౌరోహిత్యం చెయ్యి, ఉద్యోగం ఇస్తాను, గురువుగా ఉండు, మమ్మల్ని రక్షించు అని ఈ ఇంద్రుడు పాద నమస్కారం చేసి పట్టుకుపోయాడా. ఇప్పుడేమో నా కుమారుడిని అన్యాయంగా చంపేస్తాడా, గురుద్రోహి, విప్రద్రోహి, అన్నిటికీ మించి వంచకుడు, వెనక నుంచి చంపినవాడు, ఇటువంటి ఇంద్రుణ్ణి క్షమించను, ఇంద్రుణ్ణి చంపేదాకా నిద్రపోను అని శపథం చేసి త్వష్ట ప్రజాపతి పెద్ద యజ్ఞాన్ని సంకల్పించాడు. 88 అడుగుల వైశాల్యం కలిగిన యజ్ఞగుండాన్ని ఒక దాన్ని నిర్మించి ఆయన నెయ్యి ద్రవ్యాలు పట్టుకొచ్చి, నవధాన్యాలు పట్టుకొచ్చి అందులో వేసి పేలాలు వేసి దాంతో యజ్ఞం చేశాడు. ఏమని, ఇంద్రశత్రో వివర్ధస్వ మాచిరం జహి విద్విషం. ఇంద్రశత్రు, ఓ ఇంద్రుని శత్రువా, ఈ యజ్ఞగుండం నుంచి పుట్టు, ఎక్కడ శత్రువుని క్షమించకు, శత్రువుని చంపేవాడా ఓ ఇంద్రశత్రువా, యజ్ఞగుండం నుంచి పుట్టు అన్నాడు. ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది ఆయనకి. ఇంద్రశత్రు అని ఆయన అనుంటే ఆ యజ్ఞం నుంచి ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుట్టేవాడు. కానీ ఈయనకి కోపం ఎక్కువైపోవడం వల్ల ఏమైపోయింది, కోపం వల్ల ఆయాసం వస్తుంది, మాట తడబడుతుంది. ఇంద్ర అని ఆపి శత్రు అన్నట్ట. ఇంద్రశత్రు అంటే ఇంద్రునికి శత్రువా, కానీ ఆపితే ఏమైంది, ఇంద్ర అంటే ఓ ఇంద్ర, శత్రు ఓ నా శత్రువా, నాకు శత్రువైన ఓ ఇంద్ర, వివర్ధస్వ నీవు అభివృద్ధి పొందు, అంటే ఇంద్రుణ్ణి నాశనం చేసే కొడుకుని అభివృద్ధి పొందమనకుండా ఇంద్రుడా నువ్వే అభివృద్ధి పొందు అన్నాడు. అందుకనే యజ్ఞములో మంత్రములు ఆచితూచి జాగ్రత్తగా పలకాలి. ఎప్పుడైనా మంత్రం యొక్క లక్షణం ఏంటంటే ఒక్క పిసర తేడా వస్తే అర్థమే మారిపోతుంది. అందుకనే నామములకి పర్వాలేదు, ఒకవేళ దోషం వచ్చినా మిమ్మల్ని కొంపమంచవు, మంత్రం దగ్గరకు వచ్చేసరికి మాత్రం తేడా రాకూడదు. ఇప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామం ఉన్నది, వరసగా చదివేటప్పుడు చాలామంది అందులో ఎన్నో తప్పులు చదువుతున్నారు. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత ఉందనుకోండి, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని దీర్ఘం తీస్తే ఏమవుతుంది, ఆవిడ దురాచార అయిపోయింది. నిజానికి దురాచార శమని ఒకటే సమాసం, అంటే దురాచారములను తొలగించున్నది. కానీ మనం తెలియకుండా చాలామంది దురాచార ఇలాంటి ఎన్నో దీర్ఘాలు తీస్తూనే ఉన్నారు. ఇంద్ర గోప పరిక్షిప్త అంటాడు, అక్కడ క్షిప్త దీర్ఘం ఉందా, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంగిక ఒకటే సమాసం. అయినా ఈ రాగాలు అలవాటైపోయి చదవడం అలా చేసినా అది నామం అవ్వడం వల్ల బెడిసి కొట్టకుండా అనుగ్రహిస్తుందిట. అదే మంత్ర రూపంలో మార్చండి, అప్పుడు మాత్రం ఇలాంటి పొరపాట్లు జరిగితే ఆ మంత్రం మనకి ఉపయోగపడదు, సరి కదా, ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకే నామములు చెయ్యండి, మంత్రములు తోలికెళ్ళేటప్పుడు గురూపదేశం పొందండి అని అందుకు చెప్పారు మన పెద్దలు. ఈయన మంత్రాన్ని కొంచెం ఆయాసం వల్ల మధ్యలో కొంచెం ఖాళీ అట్టే పెట్టి చదవడంతో పుట్టినవాడు ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు. అసలు రహస్యం అది. అయినా యజ్ఞ యజ్ఞమే గనక ఆ యజ్ఞ ప్రభావంతో యజ్ఞగుండం నుంచి ఒక మహాభయంకరాకారుడు పుట్టుకొచ్చాడు, ఇంద్రుడికి 1000 రెట్లు పొడుగున్నట్టేకంగా భయంకర కళేవరంతో పుట్టాడు. గుండ్రంగా ఉంది వాడి శరీరం, అందుకే వృత్ర అన్నారు. వృత్రము అంటే గుండ్రముగా ఉన్న శరీరము కలిగిన వాడు, మహాభయంకరాకారం. వృత్తాకారములో ఉన్న తనువుతో లోకములను రక్షించగలిగి చంపగలుగుతాడు కనుక వృత్ర అయ్యాడనమాట. ఈ విధంగా భయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. వాడు ఎర్రని శరీరంతో ఉన్నాడు, నల్లని జుట్టు వాడుకున్నది, మేసాలు రాగి మేసాలు, పొట్ట మాత్రం బాణకడుపుతో ఉంది, చేతిలో శూలం ఉన్నది, కాళ్ళు చేతులు మళ్ళీ నలుపు, ముక్కు నలుపు, కొన్ని అవయవాలు నలుపు, కొన్ని అవయవాలు ఎరుపు రంగుతో పుట్టాడు, విచిత్రాకారంతో పుట్టాడు. దగ్ధ శైల ప్రతీకాశం అంటే నల్లని కొండలా ఉన్నట్ట, మామూలు కొండ కాదు, నల్ల కొండ. దగ్ధ శైలం అంటే కాలిపోయి కొరవిలా ఉన్న కొండలా ఉంటుందో అలా ఉన్నాడు. సంధ్యాభ్రాణీక వర్చసం, సాయం సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఆకాశం ఎలా ఉంటుంది, సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఎర్రగా ఉంటుందిగా, అస్తమిస్తున్న సూర్యుడి వంటి కాంతి ఈయన ముఖంలో ఉంది. అటువంటి వీరాది వీరుడు పుట్టి తండ్రి కింగ్ కర్తవ్యం అన్నట్ట, నా కర్తవ్యం ఏమిటన్నాడు. ఇంకా కర్తవ్యం ఏమిటంటావేం కుమారా, ఇదిగో నాకు పెద్ద కొడుకు విశ్వరూపుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు మహాపండితుడు, ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు అతనిని గురువుగా పిలిచి ఉద్యోగం ఇచ్చి అన్యాయంగా చంపేశాడు. అన్యాయంగా మీ అన్నగారు విశ్వరూపుణ్ణి సంహరించిన దుర్మార్గుణ్ణి ఇంద్రుణ్ణి నీ అజేయ పరాక్రమంతో సంహరించు, భక్షించు, అడ్డం వచ్చిన దేవతల్ని విరుచుకు తినేయి అనగానే మహావేగంగా బయలుదేరి తండ్రికి నమస్కరించి ఒంటరిగా ఉన్న వృత్రాసురుడు శూలాన్ని గిరగిరా తిప్పుకుంటూ దేవతల మీద గడిపోయాడు. ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రాది దేవతల్ని విసిరి అవతలు పారేశాడు. ఇంద్రుణ్ణి అమాంతంగా పుచ్చుకుని గుటుక్కుని మింగేశాడు. ఒక్క దెబ్బకి మింగేగానే ఈ దెబ్బకి మామూలు వాడైతే చచ్చిపోవాలి, కానీ ఇంద్రుడు తెలివైనవాడు. ఇంత పూర్వం చచ్చిపోయిన గురువుగారు ఒక మంత్రం ఇచ్చాడని చెప్పాగా, నారాయణ కవచం, వెంటనే కడుపులో గడిపోగానే నారాయణ కవచం చదివాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణువే నమః అనే మంత్రములతో అంగన్యాస కరన్యాసాదులు చేసుకుని, ఇంత పూర్వం మనం నిన్న చెప్పుకున్నాం కనుక కొత్తగా చెప్పక్కర్లా, ఆ కవచం చదవగానే కడుపులోకి వెళ్ళి ఉడికి చచ్చిపోకుండా హాయిగా ఉన్నట్ట, కడుపులోనే గిర్రం తిరగడం మొదలెట్టాడు. ఇప్పుడు దేవతల కంగారు వచ్చి ఇంద్రుడిని మింగేశాడు, ఇంద్రుడు లేకపోతే ఎలాగ, నాయకుడు లేకపోతే ఎలాగా అనుకుని వాళ్ళలో వాళ్ళు కొమ్మక్కై ఇంద్రుడిని ఎలా రక్షిద్దాం, వీడిని మనం ఏం చేయలేము, వీడి కొండంత శరీరం సోలము చూస్తే భయంగా ఉంది అనగా, అప్పుడు వాళ్ళలో వరుణదేవుడు కొంచెం తెలివైనవాడు గనక వీడు నోరు తెరిస్తే ఇంద్రుడు బయటికి రాగలడు, ఎందుకంటే ఇంద్రుడు లోపల చావకుండా బతికే నారాయణ కవచాన్ని చదువుకుంటూ ఉంటాడని నా నమ్మకం. వీడు నోరు తెరవాలి, నోరు తెరవాలంటే మనం బలాత్కారంగా నోరు తెరచి అందులోంచి ఇంద్రుణ్ణి రప్పించలేం. దీనికి ఒకటే మార్గం ఉన్నది, మనందరం కలిసి ఒక కొత్త శక్తిని సృష్టిద్దాం అని వెంటనే వాళ్ళ శక్తులన్నీ కలిపి ఒక ఆవిడ్ని సృష్టించారు. ఆవిడకి జృంభణ దేవత అని పేరు, అంటే ఆవులింత. అంతకు పూర్వం ఆవులింతలు లేవు. ఈ కొత్త శక్తిని దేవతలు సృష్టించి ఈ శక్తిని మొదటిసారిగా అంటగట్టారు వృత్రాసురుడికి. ఈ శక్తి వచ్చి అది చూడండి, ఆవిడ అప్పుడే మొదలెట్టింది ఆ జృంభణ యొక్క గొప్పతనం అదనమాట. చూసారా, అసలు ఇంకా శక్తి అన్నానో లేదో మొదలైపోయింది. ఈ శక్తిని సృష్టించి దేవతలంతా, ఓ జృంభణ శక్తి, నీ శక్తిని మేము పరీక్షించాలనుకుంటున్నాం, ముందు వృత్రాసురుణ్ణి పట్టుకో అనగానే ఆవిడ పరిగెత్తుకొచ్చి అదృశ్య రూపంలో వృత్రుణ్ణి పట్టుకుంది, వాడి నోట్లోకి వెళ్ళింది. వెంటనే వృత్రాసురుడు అన్నాడు, అదేమిటో తెలియదు కానీ ఈ మాయదారి ఆవులంతా ఆ వృత్రాసురుడి ధర్మమానని అప్పటి నుంచి కలియుగంలో మానవుల్ని పట్టుకుంది. అందులో పురాణం వింటూ ఉంటే గ్యారంటీగా పట్టుకుంటుంది అనమాట, ఉత్తప్పటికంటే కూడా. సీరియల్ చూస్తుంటే మాత్రం అలా నోరు తెరిచే ఉంటారు కానీ ముయ్యరు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మరి వచ్చేటప్పుడు ఒక డజన్ ఇడ్లీ మాటల నేతిలో ముంచుకు తినమన్నాను కదా, ఆ ఎఫెక్ట్ ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా మహాత్ములు మిమ్మల్ని గురించి చెప్పట్లా, మీరెవరూ పెద్దగా ఆవులించట్లేదు, ఆవులించే అలాంటి వాళ్ళ గురించి చెప్పాను సుమా. ఏమైనప్పటికీ ఈ ఇంద్రుడి కోసమని దేవతలంతా సృష్టించిన ఈ ఆవులెంత వెళ్ళి ఆ వృత్రాసురుణ్ణి టక్కర పట్టుకోగానే వెంటనే వృత్రాసురుడు ఆవులించాడు, లోపల నుంచి ఇంద్రుడు బయటికి దూకేశాడు. దాంతో ఇంద్రుడిని మళ్ళీ పొడవబోతూ అంటే, నీతో యుద్ధం నేనెక్కడ చేస్తాను రోయ్ అని మహావేగంగా పరిగెత్తాట. ఏం పరిగెత్తాడండి, పరుగు పందెంలో ఎవరైనా ముందొస్తారా అంటే ఇంద్రుడే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిట ఆ రోజు. అలా పరిగెత్తుకుంటూ దేవతల్ని బతుకుంటే బచ్చలా కోసుకు తినచ్చు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి వెతకచ్చు, వీడు ఎదురుగుండా ఉండకండి, వాడి కడుపు అది, వాడు లోపలికి వెళ్ళి చూశాను ఆ కడుపు మహాసముద్రంలో ఉంది, పాలసముద్రం కూడా అంత వెడల్పు ఉంటుందో లేదో. బాబోయ్ ఆ పాలసముద్రంలో ఉన్న శ్రీమన్నారాయణుండే శరణు కోరదాన్ని నడవండని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని పాహి 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 అని అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. తమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యం వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం సనోధాస్యతి శం మహాత్మా. ప్రభు, సమస్త లోకాలని అనుగ్రహించే వాసుదేవ, నీ పాదాలు పట్టుకున్నాం, నువ్వు దేవతలకి దేవుడివి, దేవాధిదేవుడివి, నీకంటే ప్రధాన పురుషుడు మరొకడు లేడు, అందుకే ప్రధాన పురుషేశ్వరః అని నీకు ఒక నామం ఉన్నది. ఈ విశ్వమంతా నీ సృష్టి, నీవు లేకుండా విశ్వములో ఒక్క అణువు లేదు, అణువణువు వ్యాపించిన మహాత్ముడివి, అందుకే విష్ణు అంటేనే విశ్వవ్యాపకుడు అని ప్రసిద్ధి వచ్చింది. మేమంతా దేవతలను చావుదెబ్బలు తిని ఓడిపోయి అలసిపోయి నీ పాదాలు పట్టుకుని శరణు కోరుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించు, సుఖం లేదు, శాంతి లేదు, నేను చేసిన మహాపాపం బ్రహ్మహత్యా పాపం ఈ వృత్రాసురుడి రూపంలో పట్టుకుందో ఏమిటో, నాకు అశాంతి ఎక్కువగా ఉంది, వాడు బతికున్నంతకాలం నేను సుఖంగా ఉండలేను, రక్షించమనగానే అప్పుడు విష్ణు అన్నాడు, ప్రస్తుతం నేను మిమ్మల్ని రక్షించలేను, దేనికైనా కాలం రావాలి, నువ్వు బ్రహ్మని దేవతల్ని వెంటబెట్టుకుని బతిమాలుకుని వాడితో స్నేహం చేసుకో, శత్రువు బలవంతుడైనప్పుడు జయించడానికి అవకాశం లేనప్పుడు స్నేహం చేసుకోవడమే తెలివైన వాళ్ళ లక్షణం. శత్రువు బలవంతుడైనప్పుడు మనం అనవసరంగా యుద్ధం చేస్తే అయితే చావు వస్తుంది లేదా అవమానం వస్తుంది. నీకు ఈ చావు రాదు ఎలాగో, అమృతం తాగావు గనక అవమానం పాలైపోతావు, కాబట్టి నా మాట విను అనగానే వాడి దగ్గరికి వెడితే చెరసాల్లో పెడతాడేమోనండి అన్నట్ట. నీకు ఆ భయం అక్కర్లా, బ్రహ్మ ఉన్నాడు, ఋషులున్నారు, వీళ్ళు నీకు వాడికి మధ్యలో స్నేహం వచ్చేలాగా చక్కగా మాట్లాడి మొత్తం మీద మైత్రి నెరవేర్చేస్తారు వాళ్ళు. వాళ్ళని పట్టుకోమనగానే ఈయన బ్రహ్మని పట్టుకున్నాడు. బ్రహ్మ కొంతమంది ఋషులు కలిసి వృత్రాసురుడి దగ్గరికి వెళ్ళారు. వృత్రాసురుడికి బ్రహ్మ అంటే చాలా గౌరవం, ఋషులంటే గౌరవం, అందుకని వినయంగా వాళ్ళకి నమస్కరించాడు. అయ్యా, మహాత్ములంతా వచ్చారు ఏమిటంటే, నాయన నువ్వు మహావీరుడివి, ఇంద్రుడు కూడా వీరుడే, నీతో సమానముగా పోరాడలేకపోయినా అతడు స్వతసిద్ధంగా వీరుడు, పైగా ఉత్తముడు. తప్పనిసరి పరిస్థితుల్లో మీ అన్నగారిని చంపాడు, మేము పెద్దవాళ్ళని చెబుతున్నాం, పాత పగ మరిచిపో, అతనితో స్నేహం చేసుకో అంటే మీ పెద్దల మాటనే కాదన్నండి, కానీ ఇంద్రుడిని ఎలా నమ్ముతానండి? మా అన్నగారిని గురువునే చంపినవాడు, రేపొద్దున స్నేహం చేసుకుని నన్ను మాత్రం చంపడని నమ్మకమేమిటి? వీడిని నమ్మితే ప్రమాదం కదా అంటే, అప్పుడు అది నిజమే, ఇంద్రా నీ సంగతి ఏమిటన్నారు దేవతలు ఋషులు. అప్పుడు ఆయన, నేను పొరపాటును కూడా ఇన్ని మోసం చేయను కదండి అన్నట్ట. మోసం చెయ్యనండం కాదు, ఈ బ్రహ్మసాక్షిగా, ఋషుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఒట్టు పెట్టు అంటే, ఒట్టు పెడతాను, ఏమని పెట్టనన్నాడు ఇంద్రుడు. వెనక నుంచి చంపను, నిద్రపోతున్నప్పుడు చంపను, రహస్యముగా చంపను, ఈ మూడు వరాలు ఇస్తావా అంటే ఇచ్చాను, నిన్ను రహస్యంగా చంపను, వెనక నుంచి చంపను, నిద్రపోతున్నప్పుడు చంపను అన్నట్ట. ఇన్ని వరాలు ఇచ్చినా ఇంకా నాకు పూర్తిగా ఇంద్రుడి మీద విశ్వాసం లేదు, కాబట్టి బ్రహ్మదేవ తడి వల్ల పొడి వల్ల రాత్రి పగలు నాకు చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. బ్రహ్మ తథావస్తు అన్నాడు. సహజంగా లోకంలో ఏ వస్తువు అయినా అయితే తడి లేదా పొడి, తడిగాను పొడిగాను కాకుండా వస్తువు ఎలా ఉంటుంది? నీళ్లు పోస్తే తడిసిపోతాయి, నీళ్లు పోయకపోతే పొడిగా ఉంటాయి. కాబట్టి తడి పొడి వస్తువుల వల్ల చావు లేకుండా వరం పొందితే చావు ఉండదు అనుకున్నాడు వృత్రాసురుడు. పగలు చావకూడదు, రాత్రి చావకూడదు అన్నాడు. అది తథాస్తు అన్నాడు ఆయన. ఈ విధంగా వరాలు పొంది ఇంద్రుడితో స్నేహం చేసి హాయిగా కలిసి తిరిగారట. ఇంద్రుడు కూడా తెగనమ్మించేశాళ్ళండి. 1000 ఏళ్ల పాటు వృత్రాసురుడు ఇంద్రుడు లాంటి స్నేహితులు లేరన్నట్టుగా నడిపేట. ఈ విశ్వరూపుడికి అనుమానం వచ్చింది లోపల లోపల, ఒరే కుమారా, కొంప ములుగుతుందిరా, ఇంద్రుడిని నమ్మితే వాడు గురువుని చంపాడురా, స్నేహితుడిని చంపడం లెక్క అంటే, లేదు నాన్నగారు, నేను జాగ్రత్తగానే ఉంటాను, ఇంద్రుడు మారిపోయాడండి అన్నట్ట. ఈ నమ్మకమే కొంపలు ముంచితే ఒక్కోసారి. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా నమ్మినట్టు ఉండాలి, సంపూర్ణంగా పిలకివ్వకూడదు. ఏమరిపాటుతో వృత్రాసురుడు పూర్తిగా ఇంద్రుడిని నమ్మాడు. ఇలా నమ్మి నమ్మి ఉండగా ఒకరోజున ఆయనకి మనస్సులో దుఃఖం వచ్చిందట ఇంద్రుడికి. ఎన్నాళ్ళండి ఈ బానిసత్వం, ఎన్నాళ్ళు వీడితో స్నేహం చేయటం, నా ఇంద్ర పదవిని వాడితో కలిసి పంచుకోవడమా? పార్టీ ఎప్పుడూ కూడా సింగిల్గా ఉండాలి, అంతేకాని ఇతరులతో కలిసి కుమ్మక్కయ్యే ప్రభుత్వం ప్రభుత్వమా అనుకుని బాధపడి, పరమ పురుష దుఃఖ భంజన పరమేశ భక్త వరద కృష్ణ భవ విదూరా జలరుహాక్ష నిన్ను శరణంబు వేడదము అభయమిచ్చి కావుమయ్య మహాత్మా. ఓ పురుషోత్తమ, పరమపురుష, దుఃఖాలను తొలగించే దైవాన్ని వినువు. నీకు తెలుసు ఇంద్ర పదవిని ప్రస్తుతం నేనే అనుభవించాలి. పురంధరుడని పేరు కలిగిన నన్ను నా యజ్ఞాలకు మెచ్చుకొని ఇంద్ర పదవిలో పెట్టావు. ఈ 43,20,000 సంవత్సరాలు నేనే ఇంద్రుడిగా ఉండాలి. ఈ వైవస్వత మన్వంతర కాలంలో ఇంద్రుడంటే ఒక్కడే. ఇప్పుడు ఈ వృత్రాసురుడు కూడా ఇంద్రుడై నాతో సమానంగా భోగాలు అనుభవిస్తున్నాడు. వీడి నుంచి నన్ను రక్షించు పరమేశ్వర, భక్తవరద, కృష్ణ, సంసారదోర అంటూ పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు అతనికి ప్రత్యక్షమై